రికార్డింగ్ నెంబర్ 20, మాస్టర్ ఈకే రాసిన పురాణ పురుషుడు గ్రంథం చదువుకుంటూ ఉన్నాము. ఎన్ని విధములుగా సరిపెట్టుకున్నను దేవకి అష్టమ గర్భమును గూర్చి కంసునకు భయాందోళనలు నానాటికి పెరుగుచుండను గాని తగ్గుటలేదు. అందేదో మోసము జరిగెను అని అతని నమ్మకము. ఎవరిని నమ్మవలెనో ఎవరిని నమ్మరాదో తెలియకున్నది. కంటిపై కునుకులేక రాత్రులందు పిచ్చివాడు కాబోవుచున్నవాని వలె ఆలోచింపసాగెను. భార్యలు బ్రహ్మచర్య దీక్షలో నుండి జరాదేవిని ఉపాసించుచుండిరి. కంసుడేకాంతమున రాత్రులందు భరింపలేని అవ్యవస్థితి పెంచుకొనెను. అట్టి సమయములలో ఆత్మబంధువులుగా మద్యము స్త్రీలోలత మొదటి నుండియు అతనిని సేవించుచు జిహ్వాగ్రమున అతిక్రమింపక అడుగులకు మడుగులొత్తుచున్నవి. అవి ఇప్పుడతని ఏకాంత భీతిని పోగొట్టుటకు వ్రతమునారంభించినవి. ఒకనాటి రాత్రి సౌందర్యవతియగు ఒక నడివయస్సు వేశ్యతో కంసుడు సరస సల్లాప గోష్ఠిలో మునిగి ఉండగా మెరపు మెరిసినట్లు ఏదో ఒక సంకల్పము దూర సీమల నుండి మనస్సున నెట్టుకొని వచ్చెను. వెంటనే లేచి ముండకౌశికుడిచ్చిన చితాభస్మము వణిజ్యనుని పుర్రెయు పట్టుకొని పూజాద్రవ్యములతో మద్యముతో వేశ్యను రథమెక్కించుకొని కొండలోయలోనున్న శ్మశాన స్థానమునకు చేరెను. ముండకౌశికుడు మధురను విడిచి అదృశ్యుడయ్యనని గమనించెను. అతడు ఉపదేశించిన సాధన మార్గముల నాచరణలో పెట్టుటకు ఆనాటి రాత్రియే ప్రారంభము చేశెను. అది నందుడు కంసుని చూచిపోయిన నాటి రాత్రి. వేశ్య నన్ని లోయలోనికి ఎందులకు కొనివచ్చితిరి? కంసుడు ఏకాంతమున నిర్భరముగా అనుభవించుటకు. వేశ్య అయినచో ఈ పుర్రెను పూజాద్రవ్యములను ప్రభువులు కొనివచ్చుట ఎలా? తమరు కాపాలికుల శిష్యులని చెప్పుకొందురు. నన్ను నరబలి ఇచ్చుటకు కొనిరాలేదు కదా. కంసుడు, ఇచ్చినన్ను నీవు చేయగలిగినది లేదు, కానీ నేనంతటి ఘాతుకమునకు తలపెట్టలేదు. నేడొక తాంత్రికమైన వామాచార పూజాక్రమమున్నది, దానిని అనుష్ఠించుటకై నిన్ను పరాశక్తి స్థానమున ప్రయోగించుటకు కొనివచ్చి తిని పూజ పూర్తి అయిన వెనుక నిన్ను స్వేచ్ఛగా విడిచిపెట్టెదను. కంసుడు పూజ చేసి వేశ్యను చింత చెట్టు కింద కూర్చుండ పెట్టెను. ఆమె ముఖమున ముండకౌశికుడిచ్చిన రక్త సింధూర తిలక ముంచెను. ఆమెకు ప్రజ్ఞలో ఒక తీవ్ర పరిణామము కలిగెను. ఆవేశముతో ఊగుచు జుట్టు విరియబోసుకుని దిగంబరి అయి చెట్టు కింద తూగుచు మూలుగుచు కూర్చుండెను. ముండకౌశికుడు ఉపదేశించిన మార్గమున కంసుడామెను పూజించెను. ఆమెకు స్తన్యము వరదలై పొంగి లేచి నిలబడెను. కంసుడు కృష్ణ సర్ప విషమును ఆమె స్తనములకు పులిమి చెట్టుపైకి చూచి నీ పేరేమి అని ప్రశ్నించెను. చెట్టు మీద నుండి ముక్తకేశిని దిగంబరి స్థూల శరీరయగు పిశాచము దిగివచ్చి వేశ్యనావహించెను. ఆమె నా పేరు పూతనా అని పలికెను. కంసుడామెను వస్త్రములతో సర్వాలంకారములతో భూషితను చేసి మరల రాజభవనమునకు కొనివచ్చి అభిమంత్రించి ఇట్లనెను, గ్రామములందు గల శిశువులను చంపుము. దేవకి అష్టమ గర్భమున జనించిన శిశువును వెదకి కొనుచు పొమ్ము. వానిని చంపి క్షేమముగా తిరిగి రమ్ము. ఆ వేశ్య మద్యపానోన్మత్తయై తూలుచు ఆ రాత్రి మూడవ జాము దాటిన సమయమున గిరగిరా తిరుగుచూ బయలుదేరి వెడలిపోయెను. కొన్ని దినములు వ్రజకులము వైపుగా ప్రయాణము చేశెను. గ్రామము నుండి గ్రామమునకు నడిచిపోయెను. ఒక్కొక్క గ్రామమున ఊయల తొట్టెలలో గల శిశువులను స్పృశించుట ఆ శిశువులు కెవ్వున కేకపెట్టి చనిపోవుట జరుగుచుండెను. ఆమె రాకపోకలు గమనించిన వారు పిశాచ రూపమును కనుగొని స్తంభించి నిలబడిపోవుచుండిరి. ఆమె వెడలిపోయిన వెనుక మరల మనస్సు పనిచేయుచుండెను. గ్రామములలో గగ్గోలు పుట్టినది. అయినను ఆమె సూటిగా నడిచివచ్చుచుండగా ఎవరైనను చూచుచుండుటయే గాని అడ్డుటకు మనశ్శక్తి చాలకుండెను. ఆమె వ్రజగోకులమునందు నందుని పల్లెయగు ఘోషమును ప్రవేశించెను. చెరువు దగ్గర ఒక పెద్ద పుట్ట ముందు నిలబడి పుట్టలో రంధ్రమున చేయి పెట్టి ఒక కృష్ణ సర్పమును శిరస్సు పుచ్చుకుని వెలుపలకు లాగెను. కుడి అరచేయి పట్టి సర్పము దౌడలను ఎడమ చేతితో నొక్కగా గరళము చుక్కలు పడెను. మరల సర్పమును పుట్టలోనికి వదిలి గరళమును స్తనములకు పులుమికొనెను. చెరువుగట్టును సమీపించుసరికి సాయం సమయమయ్యెను. ఆమెను చూచి గ్రామమందలి కుక్కలు మొరుగుచూ వెంటబడినవి. నూతన వ్యక్తి అగుట వలననో లేక ఏదో కలవరపాటు మనసునకు తోచుట వలననో చెప్పలేము. అప్పటికి గోధూళి సమయమైనది. గోవులు మరలి ఇండ్లకు చేరుచున్నవి. బాటలో వ్రజమందలి గోపకాంతలైన వైశ్యుల ముత్తైదవలు ప్రసంగించుకొనుచు నడుచుచుండిరి. వారు నందగోపుని ఇంటికి మందగమనములతో సాగుచుండిరి. ఆమె వారితో కలిసి నడుచుచు సంభాషణము కలిపెను. మీరంతగా ముచ్చటపడుచు వర్ణించుకొనుచున్న ఆ శిశువు వయస్సెంత? గౌరి, నేడు 13వ దినము అయిననేమి? అతడు 13వ దినము వయస్సు శిశువులే ఉండెనా? చెప్పినచో నమ్మరుగాని వయస్సుతో సంబంధము లేని చిరునవ్వులు వింతచూపులు 4-5 నెలల వాని వలె ఒక్కొక్కరినే తేరిపార చూచును, మొగములు చూచి గుర్తుపట్టును. పద్మిని, అతడు ఎత్తువారి బిడ్డ, ఎత్తుకొన్నచో తన విద్యలు చూపును. సూటిగా కన్నులలోనికి చూచి కిలకిలా నవ్వును. ఎవడో వయసుకాడు చూచుచున్నట్లు భ్రమ కలిగి క్షణకాలము సిగ్గనిపించును. ఈ పలుకులు వినినంతనే పూతన ఉలికి పడెను. తటాలున మనసులో చిన్న భయము సూదివలే గుచ్చుకొనెను. ఆ స్పర్శతో ఆమెను ఆవేశించిన భూతము తటాలున దేహము విడిచి మింటిపైకి ఎగిరెను. క్షణము వ్యవధానమున మరల వేశ్యదేహమును ఆవహించెను. ఈ నడిమి క్షణకాలము వేశ్యకు తన తెలివి స్ఫురణకు వచ్చెను. తానెచటికి పోవుచుండెనో తెలియక తికమక పడెను. మరల పిశాచం ఆవేశించినంతలో జ్ఞప్తికి వచ్చినట్లయ్యను. ఆమె ఇట్లనెను, అట్లయినచో ఆ వింత శిశువును చూడవలెను. నేనును మీతో వచ్చేదను, కొనిపోవుదురా. నేను క్రొత్త కదా, మీరు నన్ను లోనికి తోడ్కొని పోయి శిశువును చూపవలెను. నేను వాని నెత్తుకొందును. మృణాళిని, ఏమి అనుకొనకుము, ఒక మాట అడిగేదను. నీ వాలకము చూడగా బిడ్డలను కనిపెంచిన దాని వల్లే లేదు, వేషము చూడగా సంసారి వల్లే లేవు. నీకు ఆ శిశువు నెత్తుకొనుట చేతనగునో లేదో కూడా అనుమానమే. పద్మిని, ఇంకనూ నయము, పాలిత్తునన్నావు కాదు, ఎచ్చటి నుండి మా గ్రామమునకు విచ్చేసితివి? పూతన, మాది శూరసేన మధుర, ఇచ్చట నందగోపుని గ్రామ వైభవము విని చూడవచ్చితిని. మృణాళిని, పెనిమిటి ఏ గ్రామము? పూతన మౌనము వహించెను. కుమారి, ఈమె వాలకము చూడగా నిత్య సువాసిని వలె ఉన్నది, మొగుడు మొద్దులోని చంపకు. హైమవతి, నీకేమైనా పిల్లలా? పద్మిని, నోరు మూయుము, 10 మంది త్రొక్కిన దారిలో గడ్డి మొలచునా? పూతన, మీ గ్రామవాసులలో నాగరికత లేదు, మోటుగా సూటిగా పలుకుదురు, ఎదుటవారి మనస్సు నొచ్చుకొనునని కూడా ఆలోచించరు. ఇంతలో ఎల్లరూ నందుని ముంగిలి చేరిరి. ఆ ప్రాంగణమున సాయం సంధ్యయందు ముత్తైదువులందరూ చేరి ఒకరి చేతులలో నుండి ఇంకొకరు పిల్లవాణి నందుకొనుచు మొగము చూచి నవ్వించుచుండిరి. అతడొక్కొక్కరి కన్నులలోనికే చూచుచు చిరునవ్వులు మొదలు కలహాసముల వరకును గిలుకరించుచుండెను. పూతన ప్రాంగణద్వారమును ప్రవేశించున్నంతలో నవ్వుచున్న శిశువు కెవ్వున కేకపెట్టి ఏడ్చెను. అందరూ పూతన వైపు వింతగా చూచిరి. మంత్రసాని కోకిలమ్మ పిల్లవాణి నెత్తుకొని ఇట్లనెను, ఎవరి కళ్ళే ఇవి? పాపిష్టి గుడ్లు మాడిపోను. ఎవరి చూపు పడి వీడిట్లేడ్చుచున్నాడో తెలియదు. పూతన సూటిగా వచ్చి బాలునకై చేయి చాపెను. చిలకమ్మ, ఓయబ్బో, ఏమి ఆపేక్ష? అటుపోయి కాళ్ళు కడుక్కుని వచ్చి ఎత్తుకోవే పెద్దమ్మవారా. పూతన కుండలో నీరు ముంచుకొని పాద ప్రక్షాళనము చేసుకొని లోపున పిల్లవాడు గిల్లినట్లు కెవ్వు కెవ్వుమని గుక్కపెట్టి ఏడ్చెను. ఆకలిగా ఉన్నదని యశోద చేతికిచ్చిరి. ఆమె చేతులలో నిలవలేదు. రోహిణి ఎత్తుకొనెను, ఆమె చేతులలో నిలవలేదు. పూతన చేతులు చాపెను, బాలుడేడుపు మానెను. పూతన ఎత్తుకొనగా కిలకిలా నవ్వి కేరింతలు కొట్టెను. మృణాళిని ఎగతాళిగా ఇట్లనెను, ఇంకేమి, బాలునకు నీవు నచ్చితివి కాబోలు, మొగుడు పిల్లలు లేకున్నను పాలిమ్ము చూచెదను. పూతన ఎందుకమ్మా అట్లా ఆడిపోసుకొందురు? నా బాధ మీకేమి తెలియను? ఇంతకు ముందు బిడ్డలు చనిపోయిరి, వీని నెత్తుకొన్న స్పర్శలో ఎక్కడెక్కడి పూర్వస్మృతిలో గుర్తుకు వచ్చుచున్నవి. వారందరును పూతన స్తన్యము చేపుట గమనించిరి, ఏమనలేక దూరమున నిలబడి చూచుచుండిరి. ఆమె అరుగుపై కూర్చుండి బాలునకు స్తన్యమిచ్చెను. అతడాసక్తితో క్షీరము గ్రోలెను. ఆమె వాని కన్నులలోనికే చూచుచుండెను. చూపులు నిశ్చలమయ్యెను. మేను గగుర్పాటు చెందెను. దేహము కంపించెను. గుండె దడదడ కొట్టుకొనెను. ఆనందపారవశ్యమున కన్నులు బైరలు కమ్మెను. తెలివి తప్పెను. పూతన పారవశ్యముతో మెల్లగా మూల్గెను. ఇంతలో తటాలున పిడుగుపడినట్లు భయంకరమై సుదీర్ఘమైన కేక పెట్టెను. చెట్లపై పక్షులు గొల్లున పైకెగిరెను. కుక్కలు భయసూచకముగా దీర్ఘదీర్ఘములైన రావములు చేసెను. గోవులు కట్లు తెంచుకొని పరుగులెత్తెను. స్త్రీలకు తెలివి తప్పెను. ఆ కేకతో పూతన విరుచుకొని వెనుకకు పడిపోయెను. ఒక భయంకరాకారము స్థూలమై దీర్ఘమై ఆకాశమంటి ఆ ఇంటి ప్రాంగణము నుండి పెండెము దాటి బాటలో దాకా నగ్నమై దేహము విరచుకొని కాళ్ళు చేతులు బారలు చాచి విలవిల తన్నుకొనెను. కోరలతో మిడిగ్రుడ్లతో వెలువడిన పెద్ద నాలికతో మెడలో పుర్రెల పేరుతో నడుమున కృష్ణసర్పపు మలత్రాటితో క్షణకాలము నగ్న పిశాచ రూపము కనిపించెను. కనిపించుచునే బ్రద్దలైనట్లు మాయమయ్యెను. స్త్రీలకు తెలివి వచ్చి చూచుసరికి ఆ వేశ్య దేహము మిడిగుడ్లతో నోరు తెరుచుకొని కనిపించెను. వెన్ను వెనుకకు విల్లువలే వంగిపోయి వెల్లికిలా పడి తన్నుకొనుచు రక్తము గ్రక్కెను. దేహము గాలి ఊదిన బంతివలే ఉబ్బి బిర్ర బిగిసెను. కోకిలమ్మ తటాలున బాలుని ఆమె వక్షస్థలము నుండి ఎత్తి చేతులలోనికి తీసుకొనెను. బాలుడు కిలకిలా నవ్వుచుండెను. అయినను గోపకాంతలందరూ భయపడిరి. బాలకుని కాత్యాయనీదేవి పూజామందిరము కడకు గొనిపోయిరి. విభూది పెట్టి దిష్టి తీసిరి. గర్గులకు కబురంపిరి. వారు వచ్చి రక్ష కట్టిరి. పూతన కేకకు ఎచ్చటెచ్చటనో తిరుగుచున్న నందగోపుడు అతని పరివారము కర్రలతో పరుగులెత్తుకొని వచ్చిరి. చనిపోయిన స్త్రీదేహము చూచి క్షణకాలము లోపున ఆశ్చర్యము భయము ఏహ్యభావము పొందిరి. గర్గులిట్లనిరి, పూతన అను బాలఘాతిని ఈమెను ఆవేశించి ఇంత పని చేసినది. ముండకౌశికుడు ప్రాణప్రతిష్ఠ చేసిన పిశాచి తప్పించుకొనలేక అష్టదిగ్బంధనముతో ఉక్కిరి బిక్కిరి అగుచున్నది. దానికి బాలుని స్పర్శతో విమోచనము కలిగినది. ఈమె దేహమును మీరు గౌరవింపుడు. బాలునకు పాలిచ్చను గనక ఈమెక తని మాతృస్థానము లభించినది. దహనముని రాత్రి జరుపుటకై కొనిపొండు. నరదేహ దహనము పగటియందును, పిశాచాక్రాంత దేహదహనము రాత్రియందును చేయటం మంచిది. గోపకులామె దేహమును యథావిధిగా కొనిపోయి దుంగల నడుమ నిలిపి దహనము చేసిరి. దేహము కాలుచున్న మంటల నుండి మంచిగంధము కస్తూరి కర్పూరము వాసనలు వెలువడి నలుదిశలా వ్యాపించినవి. భాద్రపద శుద్ధ షష్ఠి నాటి సూర్యాస్తమయ సంధ్యాకాంతులలో రక్తసిక్తాంగిని అయి విలవిల తన్నుకొనుచున్న ఒక పిశాచి దేహస్వరూపము కంసునకు పశ్చిమాకాశ మేఘమండలమున రేఖామాత్రముగా పొడగట్టెను. పూతన రూపు మాసెనని అతడు సందేహించెను. ఆ రాత్రియే మరల లోయలోని శ్మశాన ప్రదేశమునకు పోయెను. మద్యముతో మెదిపిన కొండ చిలువ కొవ్వుతో తేకుకర్రల సమిధలతో ఒక హోమము చేసెను. కరాళ నౌష్ట్రాకారుడైన రాక్షసుని శిరస్సు ఒకటి వికటాట్టహాసము చేయుచు చింత చెట్టు మీదుగా ఎగిరివచ్చి నిలబడెను. దానికి దిగువ ఒక తిరుగుచున్న బండి చక్రము వంటి ఆకారం ఏర్పడెను. ఆ రాక్షసును ఉద్దేశించి కంసుడిట్లనెను, దేవకి అష్టమ గర్భమున పుట్టినవాడెచ్చట పెరుగుచుండెనో గమనించి సంహారము చేసిరమ్ము. వికటాట్టహాసము చేయుచు రాక్షసుడిట్లనెను, సంహారముతో నా పని పూర్తియగును. చెండకౌశికు నా దేశమును అనుసరించి అటుపైన నాపై నీకధికారముండదు. సంహారమైన క్షణముననే నా లోకములలోనికి నేను అదృశ్యుడనగుదును. ఇట్లనుచు రాక్షసుని శిరస్సు అంతరిక్షమున చీకటిలో తోకచుక్కవలే దూసికొని పోయెను. దాని వెంటబడి చక్రము వంటి ఆకారము గిరగిరా తిరుగుచూ పరుగెత్తెను. కంసుడు నివ్వెరపోయి నింగిచూచుచు నిలబడి వెనుతిరిగి వచ్చెను. అర్ధరాత్రి మగుసరికి నందగోపుని నట్టింటి దూలములపై చాలా కాలము నుండి నిలిపి ఉంచిన బండి చక్రం ఒకటి కదలిన సవ్వడి అయ్యెను. అందరూ నిద్ర నుండి మేల్కాంచి అటు ఇటు తిరిగి ఆ శబ్దమేమో గమనింప యత్నించిరి. సవ్వడి మాయమయ్యెను. బండి చక్రము పెట్టిన దూలము క్రిందుగా వేలాడుచూ శిశువు నిద్రించిన ఊయల మంచం ఉండెను. దాని ప్రక్కను యశోద నిద్రించుచున్న మంచము కోకిలమ్మ రోహిణితో కలిసి చాలాసేపు అటు ఇటు తిరుగుచూ సవ్వడి అగునేమో అని కనిపెట్టి ఉండెను. తుదకు చేతిలో పట్టుకున్న ఆముదపు బుడ్డి దీపమును భోషాణముపై పెట్టి కొబ్బరి ఆకుల చాపపై పండుకొనుచు ఆమె ఇట్లనెను. అటకపై పందికొక్కులు ఎక్కువైనవి. ఒకనాడు మనము ఇంటిపైనున్న అటకను ఊడదీసి అందలి లోకములలో కాపురమున్న ఈ రాత్రి సంచారపు జీవులకు ఉద్వాసన చెప్పి బూజు దులిపినచో బాగుండును. రాత్రులందు వ్రజగ్రామములలో దొంగల భయం ఎక్కువగా ఉండెను. కేసుకి సంబంధించిన ప్రభుత్వ భటులలో కొందరు, ప్రభుత్వాధికారులలో కొందరు రాత్రులందు ముసుగులు ధరించి మారువేషములతో బందిపోటు దొంగలై దోపిడులు సాగించుచున్నారు. ఈటెలతో బల్లెములతో దాడులు చేయుచున్నారు. గోపకులలో తిరుగుబాటు యోధులు బయలుదేరినప్పటి నుండి చాలా వరకు దొంగల భయము తగ్గినది. అచ్చటచ్చట ఇంకనూ ముమ్మురముగా సాగుచుండుటచే వ్రజయువకులు గ్రామ వీధులలో బల్లెములు చురకత్తులు ధరించి దొంగలను వేటాడుచున్నారు. జామునకొక గణము చొప్పున జాగరములకై చరించుచున్నారు. ఈ గ్రామరక్షక దళములను వీరభద్రులు అందురు. ఒక్కొక్క గణము వారు సమీకరణము చెంది సమావేశపడుటకై గ్రామమునకు నాలుగు పొలిమేరలలోనూ మంటపములు నిర్మింపబడినవి. వానిని గ్రామదేవతల ఆలయములు అందురు. పొలిమేరమ్మ గుడులు, పోలేరమ్మ గుడులు అని కూడా వ్యవహరింతురు. పోరాటము నేర్చిన గిత్తలతో పొట్టేళ్లతో వీరభద్రులు ఇత్తడి తాళముల భజనలు చేయుచు, గజ్జల కర్రలను శబ్దము చేయుచు పొలిమేరమ్మ గుడి దగ్గరకు చేరుదురు. చేరినప్పుడెల్లా వారి కొరకై వండి వేడిగా సిద్ధము చేసి ఉంచిన పులగము పెట్టబడును. స్థానికులైన సాయుధ భటులు ఆలయమున నిలబడి సంచారము చేయుచున్న వీరభద్రులకు పులగములు వండి పెట్టుచు వారి క్షేమమును గమనించుకొని చుండవలెను. అట్లు నిలబడిన స్థానిక భటులను క్షేత్రపాలురు అందురు. వారికే పోతురాజులని కూడా పేరు. విపత్కర పరిస్థితులలో ఆవశ్యకమునకై వారి దగ్గర గిత్తలు పొట్టేళ్లు కట్టబడి ఉండును. పోతురాజులు నిలబడి ఆనుకొని చూచుచుండుటకు గుంజలు పాతబడి ఉండును. వానిని క్షేత్రపాల శృంగములు లేక పోతురాజు కొయ్యలు అందురు. వీరందరికీ రాత్రి పులగములకై ధాన్యమును పెసరపప్పును వారమునకొక మారు గ్రామవాసులు ఇంటింటికి వరుసగా పంపుటకు ఏర్పాటు చేయబడినవి. ఈ పంపబడు తినుబండారములకు బలి అని పేరు. ఆనాటి అర్ధరాత్రమున నందుని పల్లె నలుద్రిక్కులనున్న క్షేత్రపాలకులకు నందుని ఇంటి పై కప్పుపై ఒక రాక్షసుని శిరస్సు నోరు తెరుచుకుని కోరలతో వికృత హాసములతో చూపట్టెను. వారందరూ కలవరపాటు చెందిరి. నాటి రాత్రి పోతురాజులలో ఒకడుగా పనిచేయుచున్న శతగోపుడిట్లనెను, వీడెవడో పిశాచము, ఇది ఎవరి ఇల్లనుకొని వచ్చెనో. రేపు మధ్యాహ్నమునకు ముందే గర్గులను పిలిపించి మారణ హోమకాండ చేయించవలెను. మొన్ననే ఒక దయ్యము పట్టిన ఆడుది నందగోపుని ఇంటికి వచ్చి చనిపోయినది. మరునాడు ఉదయమున యశోదయు రోహిణియు బాలునకు స్నానము చేయించి బొట్టు కాటుకా పెట్టి ఊయల తొట్టెలో నిద్రపుచ్చి గృహకృత్యములలో నిమగ్నలై ఉండిరి. ఆకస్మికముగా దూలముపైనున్న బండి చక్రము కదిలి గిర్రున తిరిగెను. దూలమునకు వ్రేలాడుచున్న ఊయల తొట్టిలోని బాలుడు కెవ్వున కేకపెట్టి కాలు చేతులు కదలించెను. బండి చక్రము వేగమెక్కువై రివ్వున శబ్దము చేయుచు వేగముగా ఊయల మంచములోనికి దొరలెను. చక్రము వేగమునకు నిప్పులు పుట్టి చక్రము చుట్టూను నిప్పురవ్వలు కనిపించెను. అంత వేగముతో పడుచున్న చక్రపు టంచు తొట్టిలోని బాలుడు విసరుచున్న కాలికి తగిలెను. చక్రము మరల పైకెగిరి పెళ్ళున బ్రద్దలై త్రుంపులయ్యెను. దాని నుండి రక్తము చిమ్మన గ్రోవి నుండి వలె గోడలపై పడెను. విరిగిన చక్రపు ముక్కలు నేలపై పడునంతలో దేహ ఖండములై ఎముకలు కనుగ్రుడ్లు కాళ్ళు చేతుల ముక్కలు మొండెమునందలి కండలు తుండెములు గుండెకాయ ప్రేగులు కింద పడెను. బాలుడు నింగి చిల్లిపడునట్లేడ్చుచుండెను. మంత్రసాని కోకిలమ్మ పరిగెత్తుకుని వచ్చుసరికి గది అంతయు ఒక రాక్షసుని వేటాడినట్లుండెను. పిశాచముల వంట ఇంటి వలె బీభత్సముగా ఉండెను. కొలది క్షణములలో అన్నియు మాయమై బండి చక్రపు కర్రల ముక్కలు పడి ఉండెను. కోకిలమ్మ పెట్టిన కేకలకు బొబ్బలకు యశోద రోహిణి మిగిలిన గోపకాంతలు పరుగులెత్తుకుని వచ్చిరి. రాక్షసుని దేహఖండములు చూచి తినని కోకిలమ్మ చెప్పగా ఎవ్వరూ నమ్మరైరి. ఇంతలో శతగోపునితో గర్గులు పుణ్యాహవచన ద్రవ్యములతో ప్రవేశించిరి. ముంగిలిలో అడుగు పెట్టుచునే ఇట్లనిరి, పిశాచము వచ్చుట చచ్చుట కూడా మనము బయలుదేరు లోపుననే జరిగిపోయెను. ఇతడు శకటాసురుడు అను పిశాచము. కౌశికుని శిష్యుడు ముండ కౌశికుడు కంసుని రక్షించుటకై చేసిన విశ్వామిత్ర సృష్టి ఇది. ఇచ్చట ఉన్నది వశిష్ఠ పీఠమని వారెరుగరు కాబోలు. తెచ్చిన పుణ్యాహవచన ద్రవ్యములను వ్యర్థము చేయుటెందులకు? ఎల్లుండి ఎట్లునూ బాలకులకు నామకరణ మహోత్సవం ఉన్నది కదా, దానికి పుణ్యాహక వాచనము నేడే జరిపెదము అని నవ్వుచూ వేదోక్తముగా పుణ్యాహ ప్రక్రియ జరిపి బాలునకు సకల దేవతా కవచ మంత్రము న్యాసము చేసెను. ఇతని కన్నులను సూర్యచంద్రులు, నాసాపుటములను అశ్వినులను, చెవులను బృహస్పతి, నోటిని అగ్నిహోత్రుడు, హస్తములను ఇంద్రుడు, పాదములను వాయువు భద్రముగా పరిపాలింతురుగాక. హృదయమును సర్వశరీర రూపుడైన విష్ణువు పరిపాలించునుగాక అని మంత్రవాక్కులు పలికి గర్గులు బాలుని చెవిలో తులసీదళ ముంచిరి. అతడు న్యాసము చేసిన దేవతల క్రమమును గుర్తుపెట్టుకొని కోకిలమ్మ దానిని ఒక జోలపాటగా కూర్చెను. నాటి నుండి అదే జోలపాటను బాలునికి పాడుచుండిరి. మన రికార్డింగ్ నెంబర్ 20 అయిపోయింది.